పెద్ద మనిషిని నన్ను అడిగారు. అడిగింది సరదా కోసం కాదు, సిన్సియర్గా అని అడిగారు. అది జోక్ కాదు, జోక్ కోసం కాదు, సిన్సియర్గా అని అడిగారు. మిమ్మల్ని నేను గౌరవించాలనుకుంటున్నానండి, నన్ను మిమ్మల్ని నేను గౌరవించాలనుకుంటున్నాను, ఎలా గౌరవించుకుంటారు? నన్నే అడిగారు, మిమ్మల్ని నేను గౌరవించాలనుకుంటున్నాను, ఎలా గౌరవించంటారు, ఎలా గౌరవించుకుంటారని. అది వేలకోళం కోసం అడగలేదు, వాళ్ళు సిన్సియర్గా అడిగారు, అడిగినాను. అందులో ఈ తినడంలో అది గౌరవించడం కాదు, గౌరవం అగౌరవం అనేది కేవలం ప్రకృతికి సంబంధించిన విషయం. అంటే మన మనస్సు ఉంది కాబట్టి, మనకు ప్రకృతిలో ఉంటున్నాం కాబట్టి గౌరవం ఏదో చాలా గొప్పదని, అగౌరవం తక్కువని కూడా మనం, ఇవన్నీ రెండు ప్రకృతి, గౌరవం ప్రకృతిదే, అగౌరవం ప్రకృతిదే. అప్పుడు నేను చెప్పాను, మీరు నేను చెప్పి మాటలు ఏ స్పిరిట్తో చెబుతున్నాను, ఏ సెన్స్తో చెబుతున్నాను, నేను చెప్పి మాటలు ప్రాపర్గా ట్విస్ట్ చేయకుండా ఉన్న మాట ఉన్నట్టుగా నా హృదయంలోంచి ఏ స్పిరిట్ తోటి, ఏ యొక్క మీనింగ్ తోటి ఆ వరడ ఉద్భవించి వస్తుంది, ఆ వరడ ఆ మాటని ఆ శబ్దాన్ని ఉన్నది ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకోవటమే నన్ను గౌరవించడం చెప్తే, నేను చెప్పిన మాటని మీరు అర్థం చేసుకోవటమే నన్ను గౌరవించడం. అంతకంటే గౌరవం అనేది ప్రత్యేకంగా మీరు దండలేస్తే గౌరవం అలా ఏమనుకోక్కర్లేదు, మీరు నమస్కారాలు కూడా పెట్టక్కర్లేదు. నమస్కారాలు నేను చెప్పే అర్థం చేసుకునే హృదయాలు కానీ, అర్థం చేసుకునే మనస్సులు కానీ, అర్థం చేసుకునే బుద్ధి కానీ, మరి అర్థం చేసుకునే శక్తి కానీ లేకపోతే మీరు దండలేచినా నన్ను గౌరవించినట్టు కాదు. ఈ బాహ్యం ఏంటంటే ఈ దండాలు ఏనుమరికే బాహ్యమైనటువంటి గౌరవానికి సంబంధించిన విషయాలు, ఇది మన సాంప్రదాయాన్ని బట్టి ఇవన్నీ వచ్చినాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే అర్థం చేసుకునేవాడు ఆ జీవితంలో చాలా కష్టం. నేను మాట తేలిగ్గా చెబుతున్నాను, నేను చెప్పిన మాట తేలిక కాదు, అర్థం చేసుకునే హృదయాలు దొరకటం చాలా కష్టం. అర్థం చేసుకునే హృదయం కనుక ఇక్కడ లేకపోతే అది అవగాహన కాదు. ఆ మనిషి, ఆ మనిషి కానీ ఆ మనిషి చెప్పిన మాట కానీ అవగాహన కాదు. మంచిది అర్థం చేసుకునే హృదయం చాలా ముఖ్యం. మీ బేసిక్ ఫ్యాక్ట్ ఏమిటంటే ఇక్కడ వైకుంఠంలో ఏదో ఉందని, కైలాసంలో ఏదో ఉందని, చచ్చిపోయిన తర్వాత ఏదో వస్తుందని, ఇప్పుడు ఇక్కడ లేదని, రెడీగా మనం పొందటానికి ఏది లేదని, మనం మరణించిన తర్వాత ఏదో పొందుతాం, లేదా వైకుంఠంలో మోక్షం ఉంది, కైలాసంలో మోక్షం ఉంది, లేకపోతే దేవి లోకంలో మోక్షం ఉంది, మరణించిన తర్వాత మోక్షం పొందుతాం మనం అని అనుకుంటున్నారు. అందరూ అలాగే అనుకుంటున్నారు, ఏదైతే ఇప్పుడు చేసుకున్నా మనం కష్టపడి మరణించిన తర్వాత అది పొందుదాం, మరణించింది లేదా వైకుంఠంలో పొందుదాం, లేకపోతే మరొక లోకంలో మరో లోకంలో పొందుదాం. మీరు ఆ లైన్ ఆఫ్ థింకింగ్లో, ఆ లైన్లో కానీ మీరు ఆలోచిస్తూ ఉంటే 100 సంవత్సరాలు మీరు ఇక్కడ చెప్పిన నేను చెప్పిన విషయం మీకు అర్థం కాదు. మీరు చచ్చిపోయిన తర్వాత పొంది ఏదైతే పొందుదాం అనుకుంటున్నారో, వైకుంఠంలో ఏది పొందుదాం అనుకుంటున్నారో, కైలాసం ఏది పొందుదాం అనుకుంటున్నారో, అది ఇప్పుడే ఇక్కడే ఉంది. ముందు ఆ నిర్ధారణ పెట్టండి, ముందు నిర్ధారణకు ముందు రెండు తర్వాత నిమిషాలు మిగతా విషయాలు ఆలోచించండి. ఇది ఈ ఫర్మ్ కన్విక్షన్, ఈ ఫర్మ్ కన్క్లూజన్. మీకు దృఢ నిశ్చయం కనుక దీని గురించి రాకపోతే మీకు అందదు. ఫర్మ్ ఫెయిత్ మీకు మీ బుద్ధికి అందకపోయినా విశ్వాసం కుదుర్చుకోండి. ఒకవేళ మీ మనసుకి ఇది అందకపోవచ్చు నేను చెప్పిన విషయాన్ని, కానీ విశ్వాసం మటుకి ఇది కుదుర్చుకోండి. ఏది ఇప్పుడు మనం ఏదైతే సాగిందాం అనుకుంటున్నామో, ఏదైతే పొందుదాం అనుకుంటున్నామో మరణించిన తర్వాత, అది ఇప్పుడు ఉంది, ఇక్కడ ఉంది, ఈ శకంలో మన సతంగా ఉంది అనేది నిర్ధారణకు మీరు అందరూ రావాలి. ఇందులో మీరు రాజీ ప్రసక్తి లేదు, ఇందులో మీరు రాజీ పట్టడానికి ప్రయత్నం చేయకండి, ఇందులో రాజీ నో కాంప్రమైజ్. మీరు దృఢమైనటువంటి విశ్వాసానికి ఇక్కడికి రావాలి. మోక్షం పొందుదాం పొందుదాం పొందుదాం, ఏదో సాధిందాం ఏదో సాధిందాం అని అనుకుంటున్నారు. మీరు అనుకునేది ఎక్కడ ఉంది? మీరికి ఏమి లేదు, కాలుష్యం అంటే వస్తుంది, వాతావరణ కాలుష్యం అంటే. ఒకసారి చూడండి, మనకి గాలి చెడ్డ గాలి వస్తుంది, గాలి వేస్తుంది, ఒకసారి చెడ్డ వాసన వచ్చి గాలి వస్తుంది. ఇలా కూర్చున్నాం అనుకోండి, పొల్యూషన్, ఏదో గాలి పొల్యూషన్, ఏదో చెడ్డ ఇందులో కలిసింది అనుకోండి, ఏదైనా చెడ్డ గాలిలో కలిసింది అనుకోండి, ఇంత చెడ్డ గాలి వస్తుంది. అది పీల్చుకుని ఏ గాలి బాగాలి, వాసన వస్తానేంటి, వాసన వస్తానేంటి అనుకుంటుంది. పొల్యూషన్ అంటే అది అది రిమూవ్ చేయొచ్చు. కొన్ని యంత్రం పెట్టు సైన్స్ ప్రకారం ఆ వాతావరణంలో ఉన్న ఆ కాలుష్యాన్ని కొన్ని విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టి సైన్స్ టెక్నాలజీ పెరిగితే, సైన్స్ పెరిగితే ఆ వాతావరణంలో ఉన్న కాలుష్యాన్ని కూడా కొన్ని మనం గుంటి వేయచ్చు. ఇక్కడ ఈ స్ట్రగుల్ మనకి ఎందుకు వచ్చింది, మనకి ఎందుకు అర్థం అవటలేదు విషయం ఏంటంటే, ఇక్కడ అంతఃకరణలో మన అంతఃకరణను కూడా ఆ గాలిలో ఆ వాసన బ్యాడ్ సంబంధించి బ్యాడ్ స్మెల్, బ్యాడ్ ఏదైనా కలిస్తే గాలిలో మనకి చెడ్డ వాసన ఎలా వస్తుందో, ఈ పొగ కానీ కోడి కానీ కోడి కానీ ఈ వాతావరణ కాలుష్యం ఎలా వస్తుందో, దాన్ని బట్టి మనకి ఇతర ఇతర అనారోగ్యాలు ఎలా వస్తున్నాయో. మన అంతఃకరణలో ఈ కామ వాసన, ఈ అహంకారానికి సంబంధించిన వాసన అక్కడ వస్తువుని తెలియనివ్వకుండా ఆపేస్తున్నాయి, ప్రత్యక్షంగా ప్రకాశిస్తాను. ఇక్కడ వస్తువు ప్రకాశం, ఇప్పుడు ఆకాశంలో మీకు కనిపిస్తే సూర్యుడు 1000 మంది సూర్యుడు ఇక్కడ పనికిరాడు. మీకు ఆకాశంలో ఉన్న సూర్యుడు 1000 మంది సూర్య జడం, ఆ సూర్యుడు కూడా జడమే. మీరు రోజు నమస్కారం పెట్టుకునే సూర్యుడు కూడా జడమే. ఆ జడం, ఆ 1000 మంది సూర్యుడు ఈ వస్తువు దగ్గర పనికిరాడు. ఇంకా ఈ చైతన్య వస్తువు జడ వస్తువు, మీ కళ్ళకు కనిపించే సూర్యుడు కూడా జడ వస్తువు. అయితే ఏమిటి ఇక్కడ సబ్జెక్టివ్, మనకి ఎందుచేత అంత ప్రత్యక్షంగా ప్రకాశిస్తున్నటువంటి ప్రత్యక్ష ప్రమాణంతో ఉన్న వస్తువు ఇక్కడ ఎందుకు మనకి ఇది లభ్యం కావటం లేదు, మనం ఎందుకు మనం అందుకోలేకపోతున్నాం అంటే, మన అంతఃకరణలో ఉన్న పొల్యూషన్, మన అంతఃకరణలో ఉన్న దోషం, మన అంతఃకరణలో ఉన్న పాపం అనండి, లేదా అహంకారం అనండి, లేదా కామం అనండి, లేదా అసూయ అనండి, ఏదో సంథింగ్ సంథింగ్ రాంగ్ అక్కడ ఉంది అహంకారం, మన అంతఃకరణ. ఇప్పుడు చూడండి, మనకు సూర్యుడు కనిపించడం అనుకుంటే సంథింగ్ ఏదో క్లౌడ్ అక్కడ ఉండాలి. మనం సూర్యుని ఇలా చూస్తాం అనుకోండి, మనం కనపట్టాలి అనుకుంటే ఏదో క్లౌడ్, ఏదో మేఘం అక్కడ ఉండాలి. మేఘం ఉన్నప్పుడు సూర్యుడు అక్కడ ఉన్నాడు, ఉరికి మనం మా సూర్యుని మనల్ని చూడకుండా ఉరికి మేఘం అడ్డుపడుతుంది. అలా ప్రత్యక్షంగా మనకు ఆత్మ తెలియనప్పుడు కూడా ఆత్మలాగా ప్రకాశిస్తుంది. ఆ క్లౌడ్ ఎలాగైతే సూర్యుని మూసేస్తుందో, అయితే ఈ క్లౌడ్ కంటే సూర్యుడు చాలా గొప్పవాడే. మనకు మేఘం కంటే సూర్యుడు ఎక్కడే, మేఘం ఎక్కడ, మేఘం కంటే సూర్యుడు చాలా గొప్పవాడు. అయితే ఒకటి మటుకు మీరు గ్రహించాలి, ఈ మేఘం అంత గొప్ప సూర్యుని కూడా మనకు కనపడినకుండా మటుకు చేయగలుగుతాను, చాలా తక్కువ అయినప్పటికీ మేఘం. అదేవిధంగా ఇప్పుడు ఆత్మతోడు పోల్చుకుంటే ఈ అహంకారం, ఈ కామం ఎంత చాలా బహుస్వల్ప విషయం, చాలా అల్పమైనది, స్వల్పమైనది. లోపల అహంకారం కానీ, లేదా కామం కానీ, లేదా యశువి కానీ, ఏదైనా సరే దాంతో మన అంతఃకరణ పొందుతాం. బయట అయితే మనం సైన్స్ ద్వారా పోయి ఎలిమినేట్ చేసుకుందాం, డబ్బు ఖర్చు పెట్టి ఎలిమినేట్ చేసుకుందాం. దీన్ని ఎలా ఎలిమినేట్ చేయడం? ఇక్కడ మీరు గ్రహించవలసింది ఏంటంటే, మీ అంతఃకరణం పొయ్యుటైనప్పుడు కూడా వస్తువు అక్కడ ప్రకాశిస్తాను. ఇప్పుడు అంతఃకరణలో కలిసినటువంటి ఈ ఇది మనం చెప్పుకున్నటువంటి అహంకారము, లేకపోతే మరొకటి మరొకటి ఏదో అనుకుంటున్నాం కదా బ్యాడ్ అని, దాన్ని రిమూవ్ చేయటం ఇప్పుడు సమస్త సాధన లెక్క లక్ష్యం. ఇప్పుడు మనం జ్ఞానాన్ని సంపాదించాలి, జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందాలి, జ్ఞాని నా స్వరూపాన్ని పొందుతాడని వాసుదేవుడు చెబుతున్నాడు కదా. ఒక జ్ఞాని ఒక్కడికే చెప్పాడు, ఒక జ్ఞాని మాత్రమే నా స్వరూపం పొందుతాడని చెప్పాడు, మిగతా వాడు నాకు ఇష్టడని చెప్పాడు, నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు, ఏ గంగ మాటలు చాలా చెప్పాడు. ఒకడంటే నాకు ఇష్టం అని చెప్పాడు, ఒక నేను ప్రేమిస్తున్నా అన్నాడు, వాడంటే నాకు ఇష్టం అన్నాడు, నేనంటే వాడికి ఇష్టం అన్నాడు, చాలా గొడవలు చెప్పుకొచ్చాడు. కానీ ఒక్క జ్ఞాని విషయంలో మటుకు వాడు నా స్వరూపం పొందుతున్నాడని చెప్పాడు. అది ఫైనల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, దానికి అప్పీల్ లేదు. చాలా గొడవలు చెప్పాడు, భక్తుడు కూడా నాకు ఇష్టమని చెప్పాడు, వాడంటే నాకు ఇష్టమని చెప్పాడు, వీడంటే నాకు ప్రీతి అని చెప్పాడు, ఎన్ని గొడవలు చెప్పుకొచ్చాడు. కానీ జ్ఞాని దగ్గరికి వచ్చేటప్పుడు మరి ప్రీతి అని చెప్పలేదు, ఇష్టం అని చెప్పలేదు, వాడు నా స్వరూపాన్ని పొందుతున్నాడు. మనం మీరు నేర్చుకున్నదంతా నిజం అని అనుకో, మీరు చిన్నతనంలోంచి ఇప్పుడు మీకు అందరికీ 50 సంవత్సరాలు ఈ శరీరంతో అని నిజంగా యథార్థం ఆలోచిస్తుంటే మనందరికీ వయసు ఒకటే, ఇక్కడ కూర్చుని మనందరికీ వయసు ఒకటే. కానీ ఈ శరీరంలో ఒకళ్ళు పెద్దవాళ్ళు, ఒకళ్ళు చిన్నవాళ్ళు. ఈ శరీరంలో మటుకు ఒకళ్ళు పెద్దవాళ్ళు, ఒకళ్ళు చిన్నవాళ్ళు. కానీ వయసు ఒకటే, మనందరం ఒక్కసారి వచ్చాం కండిషన్లో. మరి పెద్ద చిన్న ఎలా అనుకుంటున్నాం? ఈ శరీరంలో పెద్దవాళ్ళు కాస్త 4 ఏళ్ళు ఉంటే వాళ్ళు పెద్దవాళ్ళు అనుకుంటున్నాం, 4 ఏళ్ళు తక్కువ ఉంటుంది చిన్నవాళ్ళు. ఈ తెలివితేటలు కూడా చిన్న విషయం అనుకోకండి. తెలివితేటలు కూడా ఎక్స్పీరియన్స్ నుంచి వస్తే కానీ ఊరికి గాలి నుంచి రావు. మా అబ్బాయికి తెలివితేటలు లేవని మీరు అనుకుంటారు. మీ అబ్బాయి తెలివితేటలు ఎలా ఇస్తే వాడు సంథింగ్ వాడు ఎక్స్పీరియన్స్ ఏదో అనుభవం ఉండాలి. మీ అబ్బాయి అనుభవం నేను తిరిగి పుట్టుకొస్తుంది, గాలిని తిరిగి రాదు. కొంతమంది చూడండి, 20 సంవత్సరాలను కుర్రవాళ్ళు 60 సంవత్సరాలంతా మెచ్యూరిటీ ఉంటుంది. 20 సంవత్సరాల వయసు ఉన్న కుర్రవాడు 60 సంవత్సరాలు ఉన్న వయసులో మనిషి ఎలా ఆలోచించగలడు? ఆలోచిస్తాం అంటే ఏంటి, అతనికి 60 ఇయర్స్ వచ్చినప్పటికీ అతనికి అనుభవం దొరకలేదు జీవితం. ఇతను 20 ఇయర్స్ వచ్చేటప్పటికే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చాడు, అనుభవం నుంచి ఇంటెలిజెన్స్ పుట్టుకొస్తుంది. అయితే ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, మీరు మళ్ళీ లెర్నింగ్ రైట్ లెర్నింగా లేకపోతే రాంగ్ లెర్నింగ్? మీరందరూ పురాణాలు చదువుతున్నారు, ఇంకా ఇతర చరిత్ర పాఠాలు చరిత్రలు చదివారు, జాగ్రత్తలు చదివారు, ఇంకా అనేక విషయాలు చదివారు కదా. మనం నేర్చుకుంది రైట్ లెర్నింగా నేర్చుకున్నాం. సంథింగ్ నేర్చుకోకుండా ఎలా ఉన్నాం? ఏదో నేర్చుకుంటున్నాం జీవితంలో. అసలు నేర్చుకోకుండా ఊరికి జీవితం గడిపేసే 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ నుంచి. మీరు పుస్తకాలు చదువుతున్నారు, గురువులు ఉన్నారు మీకు, బెల్లో పాఠాలు చదువుతుంటే మీరు విన్నారు. రైట్ లెర్నింగా లేదా రాంగ్ లెర్నింగా నేర్చుకున్నాం రైటే, ఏమంటే 6, 4, 10. కానీ మేము 11 నేర్చుకున్నాం. మీరు నేర్చుకున్న 11 అంటే నిజం కాదు, మీరు నేర్చుకోవచ్చు. మీరు 6, 4, 11 మీరు నేర్చుకున్నారనుకోండి, నేర్చుకోవద్దని ఎవరంటారు? అది నిజం కాదు, మీరు నేర్చుకోవచ్చు. 6, 4, 11 మా బడిలో చెప్పారండి, నిజం మీ బడిలో చెప్పుండొచ్చు, బట్ ఇట్ ఇస్ నాట్ ఫ్యాక్ట్. మీరు నేర్చుకున్నదంతా నిజం కాదు. యూఆర్ నైదర్ దిస్ బాడీ నైదర్ దిస్ మైండ్, లేదా యువర్ నైదర్ దిస్ బాడీ నాట్ దిస్ మైండ్, ఈ మొట్టి సెల్ఫ్ ఇయ్యారని చెప్పాను కొన్ని ఒక ఉపనిషత్తుడు. నువ్వు శరీరం కాదు, నువ్వు మనసు కాదు, నువ్వు ఆత్మస్వరూపుడు, నువ్వు అమృత స్వరూపుడు అని ఒక ఉపనిషత్తులు చెప్పాడు అనుకోండి. అది మనం ఏం నేర్చుకుంటున్నాం? ఈ శరీరాన్ని నేను, ఈ మనస్సును నేను, ఈ అహంకారాన్ని నేను, ఈ బుద్ధిని నేను, ఈ ఇంద్రియాలు నేను, ఈ శరీరం చుట్టూ తిరుగుతున్నాను. చిన్నతనం నుంచి ఏం నేర్చుకున్నా? ఏం నేర్చుకున్నాం? ఈ శరీరాన్ని నేను అంటే మన వ్యక్తిత్వం అంటే శరీరానికి పరిమితం అయిపోయింది, మనసుకు పరిమితం అయిపోయింది, మన అహంకారానికి పరిమితం అయిపోయింది, మన ఇంద్రియాలకి పరిమితం అయిపోయింది. అంటే ఏమని నేర్చుకున్నా మనం? ఉపనిషత్తు ఏమని చెప్తాం? నువ్వు ఆత్మ సాక్షాత్తు, ఆత్మస్వరూపు, ఆత్మ. ఆత్మను తెలుసుకోవటం అనేది కూడా ఊరికి మాట వరుస అంటారు, కానీ అది తప్పే. ఆత్మను తెలుసుకోవడం అంటే రెండు ఆత్మలు వచ్చేసినాయి అప్పుడు. అంటే తెలియబడేది ఆత్మ ఒకటి, తెలుసుకునేది ఒకటి, రెండు ఉంటాయి ఎక్కడైనా. అది కూడా తప్పి అయితే వ్యవహారానికి అర్థం చేసుకోవడం కోసం ఆ మాట అలా అంటారు. కానీ ఇప్పుడు ఇంతకీ మనం ఏమి నేర్చుకున్నాం? ఈ శరీరాన్ని నేను, మనసు నేను, నేర్చుకున్నాం. మనం నేర్చుకున్న నిజం అబద్ధం నేర్చుకున్నాం రైటే. ఈ శరీరాన్ని నేను మనం నేర్చుకున్నాం, ఈ మనస్సు నేను నేర్చుకున్నాం, మనకు తలంపులు వస్తున్నాయి, ఈ మనం నేను నేర్చుకున్నాం. మన కూడా మనం అందరికీ అహంకారం, ఆత్మ అనుభవం ఎవరికి లేదు, కానీ అహంకారం అందరికీ అనుభవం ఉంది. మనలో ఇక్కడ అహంకారం మనకు అనుభవం ఉంది, ఆత్మ అబద్ధం నిజం మనకు అనుభవం లేదు. కాబట్టి నా అనుభవం లేని మన సొమ్ము కాదు. మనకి అహంకారం అనుభవంలో ఉంది, ఆత్మ అనుభవం లేదు. అయితే అహంకారం నేను మనం నేర్చుకున్నాం, నేర్చుకున్నాం అది నిజం అవుతుంది. అహంకారం నేను నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి, అంతే కదా అహంకారం నేననే కదా నేను అనుకుంటాను. నా మనస్సు నేను, నా శరీరం నేను అనుకుంటున్నాను. నేర్చుకున్నాం అయితే అది నేర్చుకున్నంత మాత్రం చేసి నిజం అవుతుందా? రాంగ్ లెర్నింగ్, రైట్ లెర్నింగ్ ఎలా అవుతుంది? అంటే ఏంటి, మీరు నేర్చుకున్న దాంట్లో నుంచి ఫ్రీడమ్ కావాలి. మీరు ముందు నేర్చుకుని, మీరు నేర్చుకునే విషయాల్లోంచి మీరు బయటకు రండి. ముందు మీరు ఏమో నేర్చుకున్నారు సంథింగ్, ముందు నేర్చుకున్న విషయాల్లోంచి బయటకు రండి. ఏంటి మీరు నేర్చుకున్నది? వైకుంఠంలో మోక్షం వస్తుంది, కైలాసంలో మోక్షం వస్తుంది, చచ్చిపోయిన తర్వాత మోక్షం వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ లోపల మనం ఎఫర్ట్ చేసుకున్నాం, అది నేర్చుకున్నారు కాదు. ఏంటంటే వైకుంఠంలో మీరు ఆత్మను తెలుసుకుంటే ఇప్పుడు ఆత్మ లేనట్టే కదా, కైలాసంలో ఆత్మ వస్తే ఇప్పుడు ఆత్మ లేనట్టే కదా. అంటే సంథింగ్ మీరు మరణాన్ని బోధల కింద పెట్టుకుంటున్నారు. ఏదో హద్దు కింద తెలియదు సంథింగ్ వస్తుంది. జ్ఞానికి మటుకు అది బోధర కాదు. నేను ఇక్కడ కూర్చున్నాను ఉదాహరణకి అనుకోండి, ఇది నా మీద చొక్కా ఉంది, ఈ చొక్కా తీసి పక్కన పెట్టాను, జాగ్రత్తగా నండి, ఏం కన్ఫ్యూజన్ వద్దు, ఈ చొక్కా తీసి పక్కన పెట్టాను, నాలో ఏం మార్పు వచ్చింది, మరి మనిషిని మారిపోయాను, చొక్కడే ఉండే చొక్క ఉన్నప్పుడు ఎలా ఉంటాను, ఈ చొక్క తీసి పక్కన పెట్టినా ఎలా ఉంటాను. అదే ఎందుకంటే జ్ఞానికి దేహం ఉన్నవాటి దేహం లేకపోయినట్టు వాళ్ళు ఇచ్చేది. జ్ఞానికి దేహం జ్ఞానం ఉందనుకోండి, జ్ఞానంలో మార్పు ఉంది. ఇప్పుడు ఈ చొక్కలు నేను తీసేసి ఇక్కడ పెట్టినా నాకు ఏమైనా మార్పు వచ్చింది, తీసేస్తాను ఇక్కడ పెడతాను, నాలో ఏమైనా చేంజ్ వచ్చింది, ఏం లేదు. జ్ఞానికి అంటే తనకు దేహం ఉండొచ్చు, దేహం పోవచ్చు, అందులో అట్లా చేంజ్ చేయండి అనుకుంటుండ్రు. మనం అనుకుని చాలా రాంగ్ లెర్నింగ్ అని ఎందుకు చెబుతున్నానంటే, మా వాళ్ళు చాలా కష్టాలు పడుతున్నారని, మా వాళ్ళు చాలా ఈ మధ్య మా వాళ్ళు పని అందరి పని బాగానే ఉండాలని కొంచెం సుఖంగా ఉన్నారంట. ఈ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏమిటి, మీకు దుఃఖంగా ఉన్నారు సుఖంగా ఉన్నారు అంటే ఏమిటి, రెండు అబద్ధం, సుఖం అబద్ధం దుఃఖం అబద్ధం. యథార్థం చెప్పాలంటే మన డ్రీమ్ ఫిగర్స్, మన కళ్ళు అనేక శరీరాలు కనిపిస్తూ ఉంటాయి. కూడా అంటే డ్రీమ్ ఫిగర్ ఇది కూడా మేనిఫెస్టేషన్ అంతా కూడా డ్రీమ్లోకి వస్తుంది. అంటే ఏది సుఖం మీరు అనుకునేది, ఏది సుఖం అనుకుంటున్నారు, ఇంద్రియాలతో మీరు అనుభవించేది ఏదో మీకు ఇష్టమని మీరు అనిపిస్తుంటే సుఖంగానే, మీకు అనుభవించడానికి కోరుకు నుండి వస్తువులు దొరకకపోతే దుఃఖం అని అలా అనుకుంటున్నారు. రెండు అబద్ధం. జ్ఞానం ఆ రెండాట్ల వల్ల టెంప్ట్ అవ్వడు. ఇంకేది టెంప్ట్ అవ్వడు, వాడు స్వరూపం శాంతి. సుఖానికి టెంప్ట్ అవ్వడు, దుఃఖానికి టెంప్ట్ అవ్వడు, అసలు అక్కడే సుఖం అంటే అక్కడ అట్రాక్షన్ ఉండదు, రిపల్షన్ ఉండదు, మళ్ళీ దుఃఖం ఉంటుంది. ఇంక ఈ రెండు ఈజ్ అబౌ ఆల్ దీస్ థింగ్స్. వాడు తన తన శాంతి, తన స్వరూపం శాంతి, శాంతి జ్ఞానికి నిజం. ఈ రెండు అబద్ధం. సుఖం అనేది ఒక తలంపు, దుఃఖం అనేది ఒక తలంపు. నేను సుఖపడుతున్నాను అనుకోవడం కూడా తలంపు, నేను దుఃఖపడుతున్నాను కూడా తలంపు. అది నేను సన్యాసిని అనుకోవడం ఒక తలంపు, నేను గృహస్థుని అనుకోవడం కూడా తలంపు. ఇప్పుడు మన పందలపాటి డాక్టర్ గారు 80 మైళ్ళ నుంచి ఇక్కడ కారు మీద వచ్చారు అనుకున్న మాట, 80 మైళ్ళు అనుకున్న డిస్టెన్స్. మరి 80 మైళ్ళు వెళ్తేనే కానీ రెసిడెన్స్కి వెళ్ళారు, ఇంటికి వెళ్ళారు. 40 మైళ్ళు వెళ్ళిపోయి మా ఇల్లు ఇంకా రాలేదంటనుకుంది అలాగా. ఇక్కడ నుంచి అక్కడ నుంచి 80 మైళ్ళు ఇక్కడికి వచ్చేసారు, మరి తిరిగి వెళ్ళి 40 మైళ్ళు వెళ్ళారు, 40 మైళ్ళు జర్నీ చేసి మా ఇల్లు ఇంకా రాలేదనుకుంటే ఎలా కూర్చుంది, 80 మైళ్ళు మళ్ళీ వెళ్ళవలసిందే. అదేవిధంగా మన ఆత్మ విడిచిపెట్టేసి ప్రకృతిలోకి ఎంత దూరం వచ్చేసామో, అంత కష్టపడి మళ్ళీ జర్నీ అక్కడికి వెళ్ళవలసిందే. కానీ ఏదో 20 మైళ్ళు వచ్చేసి 100 మైళ్ళు బ్యాక్ అయినంత మాత్రం చేస్తే మన డెస్టినేషన్ చేరు. మన ఇంద్రియాలతో భోగాలు అనుభవిస్తూ 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 ప్రకృతితో కలిసిపోయి ఎంతో దూరం ప్రయాణం చేస్తాం ఆత్మ విడిచిపెట్టి, ఎక్కడే ఉండదు. కానీ మన తలంపులు వాళ్ళు చాలా దూరం వచ్చేసింది. అంటే ప్రతి తలంపులు మనం వెనక్కిలాగి వెనక్కిలాగి ప్రకృతిలో ఎంత దూరం మనం అయితే వచ్చాం, అంత దూరం వెనక్కి వెళితేనే మనం అక్కడ వెళతాం, కానీ ఇలాంటి వెళ్ళాం. అంటే మీరు అనుకుంటున్నారు చూడండి, మనం సుఖాలు అనిపిస్తున్నాం, భోగాలు అనిపిస్తున్నాం, అది అపీరెన్స్కి మీకు ఎలా అనిపిస్తుంది, కానీ మీరు ఆత్మకు దూరం అయిపోతున్నాం సంగతి పెడితే. కానీ గౌతమ బుద్ధుడు మహారాజ్యానికి చక్రవర్తి అయితే అతను భోగం అనిపించడం చేత కదా, ఏంటి అతనికి ఇడ్లీ పిండి కరువు వచ్చిందా, ఏంటి గౌతమ బుద్ధుడికి చేత కదా, ఎంజాయ్ చేయలేడా అతను, ఎంజాయ్ చేయలేడా, రాజ్యం ఉంది కదా అతనికి, అతనికి ఏం సుఖం, అతనికి మామూలు బాహ్యంగా చూస్తే అతను భోగానికి ఏమి లోటు ఉంది గౌతమ బుద్ధుడికి, తను కష్టపడి పని చేయాలా, డబ్బులు కావాలా, అతనికి ఏంటి మహారాజు. తల్లి వాళ్ళ ఫాదర్ ఏం చేశా అంటే గౌతమ బుద్ధుడికి, వీడికి వేసవకాలానికి ఒక ఎయిర్ కండిషన్ ఈ రోజులు లేని రోజుల్లో ఒకటి ప్రింట్ ఏసీ వేజీలో వచ్చింది, ఒక శీతాకాలం ఒక ఇల్లు ఒక మేడ, వేసవకాలం ఒక మేడ, వర్షాకాలం ఒక మేడ, 3 మేడలు కట్టించే సీజన్ ప్రకారం ఆయన కొడుకుని మార్చేసాడు మేడ. అతనికంటే అతను జాగ్రత్తగా చూడాలి. అది ఏమిటి అతనికి జనరల్గా అతనికి అతనికి ఏముంటే ఏమి లోటు వచ్చింది బాహ్యంగా చూస్తే. గౌతమ బుద్ధుడికి ఇన్ని వస్తువులు భోగ వస్తువులు దగ్గరలో ఉన్నాయి, అతని చేతికి అంతనే మొత్తం భోగ వస్తువులు అని చేతికి అంతనే. అతనికి లోపల నుంచి వైరాగ్యం వస్తుంది, అది నిజం, అది నిజమైన వైరాగ్యం. భోగ వస్తువులు చేతికి అందనప్పుడు కొంతమందికి నైరాశ్యం వచ్చి ఒక నిరాశ కలిగి వైరాగ్యం వస్తాను. మళ్ళీ ఆ కాఫీ దొరకనప్పుడు వాడికి వైరాగ్యం వస్తుంది, కాఫీ ఇంకో అరగంటలో మళ్ళీ కాఫీ వస్తే వైరాగ్యం ఉండకపోతుంది. అది నిరాశ వల్ల వస్తుంది కొంతమందికి వైరాగ్యం, అది నిలబడుతుంది. కొంతమందికి ఆశ ఆశ ఉంటుంది, ఆశ నెరవేరదు, అప్పుడు వైరాగ్యం వస్తుంది, అది నిలబడుతుంది. అది టెంపరీ, కొన్ని నిమిషాలు కొన్ని గంటలో ఉంటుంది. అది నిరాశ వల్ల వచ్చే వైరాగ్యం మట్టుకు నిలబడదు. ఏ వైరాగ్యం నిలబడుతుంది? వివేకం వల్ల వచ్చే వైరాగ్యం నిలబడదు. అది స్టాండింగ్ లాంగ్ స్టాండింగ్ గా వివేకం వల్ల జనరల్గా మనకు లోకంలో కనిపించే వాళ్ళు నిరాశ వల్ల వచ్చే వైరాగ్యం వాళ్ళు. జస్ట్ మీరు ఏం అక్కర్లేదండి, ఏమి నో స్ట్రగుల్. స్ట్రగుల్ అనే స్ట్రగుల్ మట్టుకు సమస్య వద్దు. అబ్జర్వేషన్ లో పెట్టిన ప్రతి చిన్న విషయం నేను అబ్జర్వ్ చేయడం ఎలాగ గుర్తు? నా మైండ్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాను అనుకోండి, ఎలా చేస్తున్నా? ఒకసారి నాకు నాకు తెలియకుండా మైండ్ ఎక్కడికో పోతా ఉంటున్నాను అంటే నాకు అబ్జర్వేషన్ ఆగిపోయింది అనమాట. నా ఇరుకులో నా మైండ్ ప్రవర్తిస్తాను అబ్జర్వేషన్ ఉన్నట్టే, ఒకసారి నాకు తెలియకుండా మైండ్ ఎక్కడికో పోతాను అంటే నాకు అబ్జర్వేషన్ ఫెయిల్ అయింది అనమాట. ఒకసారి బొబ్బలు పెడతా ఉంటారు, ఒకసారి ఇంటికి అడుగుతుండే, ఒకసారి కొంతమంది బొబ్బలు పెడతా ఉంటారు, కేకలు పెడతా ఉంటారు, అరుస్తూ ఉంటారు. మనం కూడా ఇంటికి ఒకసారి అరుస్తూ ఉంటాం, బొబ్బలు పెడతా ఉంటాం, కేకలు పెడతా ఉంటాం. అంటే ఏం చేత, ఏదో లోపల ఉందో, కోపం లేక అసూయ ఏదో ఉందో లోపల మనకి, లేకపోతే బొబ్బలు రావు, కేకలు రావు. మనం ఇంటికి అడుచుండే ఒకసారి మనం బొబ్బలు పెడతాం, కేక పెద్ద పెద్ద కేకలు వేసేస్తాం ఇంటికాడ కూడా. అంటే లోపల ఏదో ఉందో మనకి, ఇంట్లో వాళ్ళ మీద, బయట వాళ్ళ మీద, లేకపోతే అసూయను ఉండాలి, లేకపోతే కోపంను ఉండాలి, ఏదో సంథింగ్ ఏదో ఒక ఉంది, లేకపోతే బొబ్బలు రావు. మనం ఏదైనా ఒక పని చేయాలంటే శరీరానికి శక్తి అవసరం. ఈ శరీరానికి శక్తి అవసరం కొంత పని చేయాలంటే, నించోవాలంటే శక్తి అవసరం, కూర్చోవాలంటే శక్తి అవసరం, నడవాలంటే. ఓ నీళ్ళ బిందె తీసి ఇక్కడ బిందె తీసి ఆ పక్కన పెట్టాలంటే శక్తి అవసరం. దేనికనే శక్తి అవసరం. ఇంతకీ శక్తి లేకపోతే పని చేయాలి. చూడరు, మనం ఏదైనా పని చేయాలంటే శరీరానికి శక్తి అవసరం. ఈ శరీరానికి శక్తి అవసరం కొంత పని చేయాలంటే, నించోవాలంటే శక్తి అవసరం, కూర్చోవాలంటే శక్తి అవసరం, నడవాలంటే. ఓ నీళ్ళ బిందె తీసి ఇక్కడ బిందె తీసి ఆ పక్కన పెట్టాలంటే శక్తి అవసరం. దేనికనే శక్తి అవసరం. ఇంతకీ శక్తి లేకపోతే పని చేయరు. శరీరంలో కనుక శక్తి లేకపోతే పని చేయరు. కొంతమంది ఏమంటారు, వాళ్ళు చాలా కష్టాలు వస్తున్నాయండి, తట్టుకోలేకపోతున్నాం. అంటే ఏంటి, మీకు శక్తి తక్కువ. కొంతమంది ఏమంటారంటే, మాకు చాలా ఇంట్లో కష్టాలు వస్తున్నాయండి, వీధిలో కష్టాలు వస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాం. అలవాటు పోవడం చాలా కష్టం. అమెరికన్ డాక్టర్స్ ఈ మధ్యన ఎన్టీ రామారావుకి ఏమంటే, నువ్వు మాట్లాడితే మాట్లాడేది చేతులు అక్కడ పైకి ఎత్తుంది అన్నారని. అది సినిమాలు యాక్ట్ చేయడం అలవాటు కదా, హ్యాబిట్ తూరికపోతే తెలుగు నీళ్ళ పైకి ఎత్తేసుకోడు. ఆ పక్కన కొడుకు ఎవడండి, నాన్నగారు మీరు ఎలా చేతులు పైకి ఎత్తామో నిజమైన వాళ్ళు దింపించుకోడు, హ్యాబిట్. ఆ సినిమాల్లో యాక్ట్ చేయడం అది హ్యాబిట్ ఉంది కదా అతనికి. అలవాటు మీదేమో అతను చేతులు పైకి ఎత్తకూడదు, అతను కొన్ని రోగాన్ని బట్టి. అతను మామూలుగా మాట్లాడడం ఎలా మాట్లాడొచ్చుందో ఇలా చేతులు పైకి ఎత్తేసుకోడు. అది హైదరాబాద్లో ఏరియంలో దగ్గరనే చేతులు పైకి ఎత్తేస్తున్నాడు. అందుకని డాక్టర్ చెప్తారు, అతను చెప్పిన తోటి నువ్వు అస్తమాన చేతులు పైకి ఎత్తకండి. ఆ పక్కన కొడుకుండే ఏమంటే, మీరు ఎలా చేతులు అస్తమాన పైకి ఎత్తకూడదు చెప్పారు కదా డాక్టర్, ఏమో నిజమే నిజమని వచ్చాడు. అంటే ఏంటి, అతను తెలిసి చేతులు పైకి, అది హ్యాబిట్. అది అంటే అతని మన హ్యాబిట్స్ సిలేబస్ మనం. అంటే కొన్ని అలవాట్లకి మనం బానిసలు అయిపోయాం. ఉదాహరణకి నాకు అజ్ఞానం ఉందనుకోండి లోపల అనుకోండి, మీరందరూ కలిసి నాకు అపకారం చేయాలనుకున్నారనుకోండి, మీరు ఇక్కడ కూర్చున్న స్త్రీలు పురుషులు అందరూ కలిసి నాకు అపకారం చేయాలనుకున్నారనుకోండి మాట, మీరందరూ కలిసి చేసే అపకారం కూడా నా అజ్ఞానం నాకు చేసే అపకారంలో వంద అవుతుంది. ఎక్కడున్న స్త్రీలు ఎక్కడున్న పురుషులు నాకు అపకారం చేయాలని నిర్ణయం ఒక డెసిషన్కి వచ్చారనుకోండి, మీరందరూ కలిసి అపకారం చేస్తారనుకోండి నిజంగా నాకు, కానీ నా లోపల నా అజ్ఞానం నాకు చేసే అపకారం తోటి పోల్చుకుంటే మీరు నాకు చేసే అపకారం వందో వంతు కూడా ఉండదు. లేకపోతే ఉపకారం చేద్దాం అని అనుకున్నారు అనుకోండి, మీరందరూ నాకు ఏదో ఉపకారం చేద్దాం అనుకున్నారు, మీరు చేసే ఉపకారం నా లోపల జ్ఞానం ఉంటే, నా జ్ఞానం నాకు చేసే ఉపకారం మీరందరూ కలిసి నాకు ఏదైనా ఉపకారం చేసిన ఇది కూడా వందో ఉంటుంది. ఇప్పుడు మనం రోజు వాడుకునే మాటల్లో కూడా చాలా తప్పుడు మాటలు వాడుకుంటాం, రోజు కొన్ని శబ్దాలు వాడుతూ ఉంటాం. ఇప్పుడు సినిమాల్లో మీకు కనిపించేది కూడా ప్రేమ కాదు, మనం ప్రపంచంలో కనిపించేది కూడా ప్రేమ కాదు. సినిమాల్లో ప్రేమ ప్రేమ అంటారు అదే అబద్ధం. ఇప్పుడు మన ఈ ప్రపంచంలో మనం వాడుకునే మాటలు ఈ ప్రేమ ప్రేమ అంటాం అదే అబద్ధం. మీకు మీరు అనుకునే ప్రేమ అది మోహాన్ని కలిగజేస్తుంది. ఇప్పుడు శాస్త్రంలో చెప్పిన ప్రేమ శక్తిని కలగజేస్తుంది. ఇప్పుడు మీరు ప్రేమ ప్రేమ అనుకుంటున్నారు కూడా అది ఫీలింగ్, అది మీకు తెలియదు ప్రేమ అనుకుంటున్నారు కాబట్టి. అది మీ తలంపు, ఆ తలంపు కాదు మీరు, మీకు అది ప్రేమ తలంపు రూపంలో చూసి అది ప్రేమ అనుకుంటున్నారు, అది మోహాన్ని తీసుకెళ్తుంది. నిజమైన ప్రేమ ఏదంటే మనలో ఉన్న పూర్తి ప్రేమ, మనలో ఉన్న సత్యమే ప్రేమ, అది శక్తిని కలగజేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను కంక్లూజన్కి వచ్చేది ఏమిటంటే, మన శరీరంలో శక్తి ఎలాగ అవసరం, మన శరీరంలో శక్తి అవసరం. ఈ శక్తి అది వైటమిన్స్ వల్ల రావనివ్వండి, ఇంకోటి అన్నది ఇంకోటి మొత్తం మీద మనకు శక్తి అవసరం. అయితే మీకు వచ్చే కష్టాలు లేదా మీకు వచ్చే నష్టాలు లేదా ఇంకో రకమైన ఇబ్బందులు అవి తట్టుకోవాలంటే మీ మనసులో శక్తి అవసరం, ఆ శక్తి ఎలా వస్తుంది, దానికి ఏదో సొల్యూషన్ ఉండాలి కదా. మీకు అన్నం తినటం వల్ల శరీరానికి శక్తి వస్తుంది, ఫుడ్ తీసుకోవచ్చు అని చెప్పి నడుస్తున్నారు కూర్చుంటున్నారు. అయితే మీకు వచ్చే కష్టాలను తట్టుకోవడానికి కూడా శక్తి అవసరం, ఆ శక్తి ఎలా వస్తుంది. మీకు మనసుకి శక్తి కావాలి, ఆ శక్తి ఎలా వస్తుంది, శరీరానికి శక్తి అన్నం తినడానికి వస్తుంది. మరి మనసుకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది, మీకు వచ్చే కష్టాలను తట్టుకోవాలంటే శరణాగతి వల్ల. మనలో ఉన్న ఆత్మకి శరణాగతి వేడుకోవటం వల్ల కానీ, మనలో నిజమైన ఆత్మకి శరణాగతి వేడుకోవటం వల్ల కానీ, లేదా ఈశ్వరుడికి కానీ, మీరు శరణ వేడుకుంటే దానివల్ల శక్తి పడుతుంది. అన్నం వల్ల శరీరానికి శక్తి పడుతుంది, శరణాగతి వల్ల మనసుకు శక్తి పడుతుంది. ఎప్పుడైతే శరణాగతి వల్ల మనస్సుకి శక్తి పుట్టిందో అప్పుడు మీకు దైనందిన జీవితంలో వచ్చే కష్టాలను మీరు ఎదుర్కోవాలి. అదే శరణాగతి ఎవరికైనా ఉందా మరి ఇక్కడ? మీరు పొందిన శరణాగతి కనుక నిజమైతే అసలు మీకు ప్రశ్న ఇవ్వదేమి. అంటే ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత ఇంకా అనుమానాలు పెట్టుకోకూడదు. ఈ హృదయం ఒక రకంగా ఉంటుంది, ఈ మెదడు ఒక రకంగా ఉంటుంది, మాట ఒక రకంగా ఉంటుంది, మూడు మూడు రకాలు ఉంటాయి. అది పాపం ఎట్లా, మన పాపం ఉన్నట్టు గుర్త. పాపం లేని వాడికి హృదయంలో ఏది ఉంటుందో మెదడులో అదే ఉంటుంది, మెదడులో ఏది ఉందో నాలుకలో అదే ఉంటుంది మాట్లాడుతుంది. ఈ హృదయంలో ఉన్నది మెదడులో కాపురం చేస్తుంది, మెదడులో ఉన్నది నోట్లో కాపురం చేస్తుంది, అది పాపం. అయితే ఇప్పుడు మనం ఎవరిని పాప అంటే ఎవడు ఊరుకుంటాడు అంటే ఎవడు మడికాడే జడ్జిమెంట్, మీకు మీరే జడ్జ్ చేసుకో. జయుడు జీ అని అంటే జడ్జిమెంట్, మీకు మీరే మీరే జడ్జెస్. మీరు నన్నంటే నేను ఊరుకోను, నేను మిమ్మల్ని అంటే మీరు ఊరుకోను. మనలో పాపం ఉందా లేదా మీరు గుర్తించుకోండి. పాపం లేనివాడికి, పాపం ఉన్నవాడికి లేనివాడికి తేడా అంటే హృదయం ఒక రకంగా ఉంటుంది, ఈ మెదడు ఒక రకంగా ఉంటుంది. అంటే ఇంటెలిజెన్స్, మెదడు అంటే ఇంగ్లీష్లో మామూలు ఇంటెలిజెన్స్ అంటారు, ఇది ఒక రకంగా ఉంటుంది వాడికి. ఈ నోరు ఒక రకంగా, నోట్లో కాపురం ఉండేది వేరు, మెదడులో కాపురం ఉండేది వేరు, హృదయంలో కాపురం ఉండేది. వాడు పాపి యొక్క లక్షణం, అది పాపం ఉన్నట్టు గుర్తు ఆ మనిషిలో. అది ఏ విషయమే లేదనుకోండి, అని మాత్రం కూడా లేదనుకోండి, పాపం లేదనుకున్న వాళ్ళు, ఈ హృదయంలో ఉన్నది మెదడులో ఉంటుంది, మెదడులో ఉన్నది నోట్లో ఉంటుంది. తలకాయ పోటీ వచ్చినా బాధే, చెవిలో పోటీ వచ్చినా బాధే, ఇది పెయిన్నే. కడుపులో నొప్పి వచ్చినా పెయిన్నే, మోకాళ్ళు లాగినా బాధ, ఏదైనా బాధ. అయితే మీలో ఉన్న సత్య వస్తువు తెలుసుకోలేకపోవడానికి అసూయ ఒకటి చాలు, లేదా అహంకారం ఒకటి చాలు, లేదా లోభిత్వం ఒకటి చాలు, లేదా ఈర్ష్య ఒకటి చాలు, లేదా ఇంకోటి ఏదో ఒకటి ఒక్క బ్యాడ్ క్వాలిటీ చాలు, మొత్తం అన్నీ ఉండక్కర్లేదు. మనం బాధపడటానికి కళ్ళు నొప్పులు, తలకాయ పోటీ, మోకాళ్ళ నొప్పులు, షుగర్ కంప్లైంట్ అన్నీ కలిసిపోక్కర్లేదు, ఏదో ఒక బాధ. మొత్తం అన్నీ ఎందుకండి? మొత్తం అన్నీ కలిసిపోతే మళ్ళీ రోగాలకు మోడల్ అవుతాడండి. సఫర్ అవుతున్నావు, ఏదో ఒక్క నీ శరీరంలో ఒక భాగం ఏదైనా ఇబ్బంది పడుతుంటే నీ మొత్తం సఫరింగ్లో దిగిపోతాం. అదేవిధంగా మనకేదో ఒక్క దుర్గుణం ఉంటే ఆ దుర్గుణం మన సత్యాన్ని తెలుసుకోకుండా ఆపేస్తున్నాం. మొత్తం అన్ని చెడ్డగుణాలు అక్కర్లేదు, దుర్గుణాలు అన్నీ ఉండి అక్కడ ఒక్క దుర్గుణం ఉంటే చాలు, ఒక చిన్న స్లైటెస్ట్గా ఉంటే చాలు, ఒక చిన్న దుర్గుణం వల్ల మొత్తం ఆత్మ తెలుసుకోకుండా మనకు ఆర్థిక. అంటే నేను చెప్పి విషయాలు అర్థం చేసుకోవడం వల్ల మీరు నాకు ఉపకారం చేస్తున్నారో మీకు మీరు ఉపకారం చేసుకుంటున్నారు. మీరు నాకేం హెల్ప్ చేయటం లేదు. నేను చెప్పిన విషయాలు అర్థం చేసుకోవడం మిమ్మల్ని అడుగుతున్నాను అనుకున్నాను. నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకోవడం నాకు ఉపకారం ఏంటి? నాకు ఉపకారమే లేదు. నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుంటే మీరు ఆత్మను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి మీరు తెలియకుండా నేను చెప్పే విషయాలు అర్థం చేసుకోవడం, మీరు తెలియకుండా మీ ఆత్మ తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి కాబట్టి మీరు ఉపకారం చేసుకుంటారు. నాకేం ఉపకారం చేశారు? మీకు పైకి అలా అనిపిస్తుంది, ఇది ప్యూర్ లాగ్ చెప్పేది. మీరు కూడా ఆలోచించండి, నాకేం ఉపకారం కాదు, అది మీకు ఉపకారం జరుగుతుంది. ఇండైరెక్ట్గా మీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాం, మాట నాదై ఉండొచ్చు, మీ స్వరూపాన్ని పట్టిస్తాను కాబట్టి మీకు మీరు ఉపకారం చేసుకుంటారు. నేను అబద్ధమైన ప్రేమకి నిజమైన ప్రేమకి, నిజమైన ప్రేమ బలాన్ని ఇస్తుంది, అబద్ధమైన ప్రేమ మోహాన్ని. అబద్ధమైన ప్రేమలోంచి వీక్నెస్ వస్తుంది, నిజమైన ప్రేమలోంచి స్ట్రెంగ్త్ వస్తుంది. చాలా మందికి భయం ఏంటండి, తలంపు రాకపోతే పనులు జరగవేమాట. ఈశ్వరుడు మన ప్రణాళికల రచయిత కంటే గొప్ప ప్రణాళిక వేశాడు. ఈశ్వరుడు ప్రణాళిక రచయిత, నిజమైన ప్రణాళిక రచయిత ఎవరంటే ఈశ్వరుడు. సినిమాలో మనకి తెర మీద బొమ్మలు కనిపిస్తూ ఉంటే వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు, కానీ యాక్ట్ చేయించి డైరెక్టర్ కనపడ్డం మనకు, చేసేదంతా డైరెక్టర్. ఈశ్వరుడు మన ఉరికే మన జస్ట్ మన బాడీస్ని ఉరికే ఫిగర్స్ ఉరికే బొమ్మల కింద తీసుకుని యాక్ట్ చేస్తుంటారు. అలా అరేంజ్ చేస్తారు. మీరు నాకేదైనా అపకారం చేశారనుకోండి, అపకారం చేస్తే నేను ప్రారంభం ఏదో ఖర్చు, నాలో ప్రారంభం ఏదో ఖర్చు అవ్వాల్సి ఉంది, నాలో ఏదో ప్రారంభం ఖర్చు అవ్వాల్సి ఉంటే మీ బాడీని ఉపయోగించుకుని ఇక్కడ అపకారం చేస్తాను. మీ బాడీని జస్ట్ అలాగా బొమ్మ కింద ఉపయోగించుకుంటారు. ఇది నాకు అర్థమైతే మీ మీద నాకు ద్వేషం పడుతుంది, అశ్వం పడుతుంది, కోపం పడుతుంది. నా ప్రారంభం మీ ద్వారా కొంత నా ప్రారంభం ఖర్చు అవ్వాల్సి ఉంది. నా ప్రారంభం ఖర్చు అవ్వడం కోసం మిమ్మల్ని అరేంజ్ చేశాడు అక్కడ ఊరికి జస్ట్. మనం విలన్ చూస్తే ఎలా అనిపిస్తుంది? సినిమాలో విలన్ చూస్తే చాలా చూస్తే మనకి ఏదో కోపం వచ్చేస్తా ఉంది, అది తెర మీదకి వచ్చేవిడితే మనకి ఏంటి వీడు ఇచ్చాడేంటి అనిపిస్తుంది, వాడిని ఆశ్రయించుకుంటాం. కానీ వాడు హీరోలో ఉన్న స్ట్రెంగ్త్ని బయట తీసుకొచ్చాడు వీళ్ళని. ఒక రావణాసురుడు లేకపోతే రాముడు గొప్పతనం తెలియదు, ఒక కంసుడు లేకపోతే కృష్ణుడు గొప్పతనం. ఇప్పుడు చూడండి ఎన్టీ రామారావు ఏం చేస్తున్నాడు, తన కథలు 3 నెలలు కదలొద్దన్నారు వాడిని. వాడికి ఏమొచ్చేసింది? ఇప్పుడు భాస్కర్ రావు ఎమోషన్ తీసుకొచ్చేసాడు అనమాట వాడికి. రేపు చచ్చిపోతాను, రోడ్డు మీద కుక్కలా చావడం కంటే ఇలా పోరాడుతూ చచ్చిపోతా అన్నాడు. కొంచెం చచ్చిపోతే ఎప్పుడో ఒక మనిషి చచ్చిపోవాల్సింది మంచిది. వాడికి ఏదో కొంత ఎమోషన్ వచ్చేసింది, వచ్చేసి ఇంకా మంచమే పడుకోను, అలాగే పనిచేస్తాను, నువ్వు ఏదో చెబుతున్నాడు తిరుగుతు. ఆ భాస్కర్ రావు వాడు అక్కడ లేడనుకోండి, వీడికి ఎమోషన్ రాదు. అంటే తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు అతను, అంటే తన శరీరాన్ని కూడా మర్చిపోయాడు. అంటే రకంగా ఏంటి, భాస్కర్ రావు కృతజ్ఞుడే ఉండాలి ఎన్టీ రామారావు. ఇచ్చేది తన అనారోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టకుండా తిరిగి తిరిగి లెక్కేశాడు. థ్యాంక్స్ చెప్పాలి అతనికి. ఇదే తన శరీరానికి తన మనసుకు దూరం చేసాడు, పోతిపోయింది కదా శరీరం అని కూడా తిరిగేశాడు. మామూలుగా ఇప్పుడు తిరగమంటే తిరగగల ప్రాబ్లం లేకపోతే అక్కడ తిరగలేడు. అంటే ఒక రకంగా అతనికి అతనిలో ఉన్న శక్తులు బయటకు రావడం కోసం భాస్కర్ రావు హెల్ప్ చేశాడు. అంచేది ఏం చెప్పాలి అతనికి, థ్యాంక్స్ చెప్పాలి. అన్నపూర్ణమ్మ గారు కళ్ళకు వచ్చారు, ఇప్పుడు నాకు కళ్ళకి రాలేదు. ఎవరు వచ్చారు? మామూలుగా ఇంగ్లీష్ అమ్మాయిలాగా ఉన్నారు, ఇంగ్లీష్ అమ్మాయిలా ఉన్నారు, చూసినట్టు గుర్తు రావటం లేదు అని అలాగే. నేను అన్నపూర్ణ తెలియదు మీరు, నన్ను ఎప్పుడు చూడలేదు అన్నపూర్ణ అమ్మాయి బాడీ. అది డ్రీమే, ఇందులో పెద్ద ఆశ్చర్యపడక్కర్లేదు నీకు అది కళ. ఇప్పుడు అదంతా ఇదంతే. కానీ ఇప్పుడు ఈ సెకండ్లో మనకి ఇక్కడ ఎవరికొరకు చావు వస్తుంది అనుకోండి, సంతం ఊరుకు అనుకోండి, ఏంటి మీరు నష్టపోయారు? అంటే మళ్ళీ గాజులు మళ్ళీ మనకు కనపడవు, మన బట్టలు మనకు కనపడవు, మళ్ళీ మన ఇంట్లో బీరువాలవి మనకు కనపడవు, అందుకే భయం వేస్తుంది అది మీకు అర్థం అంటే అందుకే భయం మీకు మళ్ళీ మన తోట కనిపించదు అది మీకు భయం అయ్యి నిజంగా భయం లేదసలు మీకు మీకు భయం ఎందుకు వేస్తుందంటే మళ్ళీ మన తోట కనిపించదు మళ్ళీ మన ఇల్లు కనిపించదు మళ్ళీ సబ్జెక్ట్ చేయాలని కనపడదు ఏ సబ్జెక్ట్ అటాచ్మెంట్ ఆ అటాచ్మెంట్ మీలో ఏదో మోహం ఉంచి దానివల్ల భయం వేస్తాను కానీ నిజంగా లేదా మీకు భయం ఏది చావుదండి మీకేం భయం ఇక మీ నిజంగా మీకు మోహం లేదనుకోండి అటాచ్మెంట్ లేదనుకోండి అసలు భయం అనే సమస్య లేదు మీరు చావండి మీకు అంతగా ఎందుకు భయం వేస్తుందో కూడా మీకు తెలియదు మీరు చావే ఇక్కడ మనం అందరం కూర్చున్నాం చావు వచ్చేస్తుందని భయం వేస్తుంది కానీ ఎందుకు భయం వేస్తుంది ఎప్పుడు మీరు ఆలోచించారు విషయం రాముడు భార్య చేత రాముడు భార్య చేత రాముడు భార్య చేత ఈ కండతో పడుతున్నారు కానీ మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మీకు జ్ఞానం వస్తుంది రాముడు భార్య చేత అని నేను అడుగు ఎందుకు ప్రాక్టికల్ ఎందుకు ఆలోచించింది మీరు ఎడితే పురాణంలో చనిపోతున్నారు లేకపోతే చచ్చిపోయిన తర్వాత ఏమవుతాను ఆలోచిస్తుంది ఎందుకు ఇక్కడ జీవించరు మీరు ఈ 1984 సెప్టెంబర్ నెల 2016 కూర్చున్నారు ఎందుకు వదిలేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ మీరు ఈ ప్రజెంట్ ఎందుకు వదిలేస్తున్నారు ఎడితే పురాణాల గొడవలో చనిపోతున్నారు రాముడు గొడవ లేకపోతే ఇంకో గొడవ ఇంకో అంతగా ఇంకా పురాణాల్లో లేకపోతే పోయిన పురాణాలు వదిలేశారనుకోని ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు ఇక్కడ రావటం లేదు మరణించిన తర్వాత ఏమవుతాను పోయిన పురాణాలు వదిలేశారండి పురాణాలు వదిలేశాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఇక్కడికి వచ్చి మీరు ఉంటారు మళ్ళీ మరణించిన తర్వాత ఏమవుతాం ఇదే మా ఇంటికి అర్థం అవుతుంది మా ఇంటికి అంటే అది మిమ్మల్ని మీ గురించి ఆలోచించుకునే ఇవ్వడం లేదు ఎందుకంటే మా ఎక్కడ ఉంది మా ఏంటి మా ఏంటి మీరు పుస్తకాలు చదువుతున్నారు కదా మాయ 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 అని ఏముంది మా ఎక్కడ ఉంది మా మిమ్మల్ని మీ గురించి మిమ్మల్ని మీరు ఫేస్ చేయలేకపోతున్నారు భయం వేస్తారు ఎందుకు భయం వేస్తారు మిమ్మల్ని మీ గురించి ఆలోచించుకోలేకపోతే మాయ ఎనాలిసిస్ చేసుకోండి మీకు ఎనాలిసిస్ చేసుకుంటే ఇంకొక సెకండ్లో మీకు తేలిపోతుంది సబ్జెక్టు మీకు సకామ కర్మ కూడా మీ కోరికలతో చేసే కర్మ కూడా మీకు దారి కనిపండి అన్నప్పుడు నా మాట విని చాలామంది మేము పని చేస్తున్నాం కృషి చేస్తాం కోరికలతో చేసి ఏ పని కూడా మీకు దారి కనపడదు దారి కనపడదు కోరిక చేసి కోరికతో చేసే ప్రతి పని బంధిస్తుంది కాబట్టి మీకు దారి చూపించదు మీ గురించి మిమ్మల్ని తెలుసుకోవడానికి వచ్చిన ప్రయత్నం చేశారు మీరు మీకు ఒకవేళ అశాంతి వస్తామనుకోండి అశాంతి ఎందుకు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎక్కడ వస్తుంది ఎలా వస్తుంది అని ఎప్పుడైనా మీరు ఆలోచించారు ఈ ప్రశ్న మీకు ధనం ఉందనుకున్న బాగా ధనం ఉంటే ధనం ఇచ్చే బోధ మీకు వస్తుంది కానీ ఆత్మిచ్చే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఇంకా నిజంగా మీకు అందరికీ ధనం ఉందనుకోండి మీరందరూ రిచ్ పీపుల్ అనుకోండి ధనం చేసి పని చేస్తుంది ధనం ఉంటే ధనం చేసే పని అది చేస్తుంది ధనం ఏమిస్తుంది భోగం ఇస్తుంది మీ శాంతిని ఎక్కడి నుంచి ఇచ్చేస్తుంది అది మీకు చదువు ఉంది పెద్ద ఎడ్యుకేటెడ్ పీపుల్ అనుకోండి మీరందరూ పెద్ద లెక్చర్లు కొడతారు అది పిహెచ్డీలు పుచ్చుకుంటారు అది పెద్ద పెద్ద సన్మానాలు పొందుతారు అది దండలు వేయించుకుంటారు ఊరేగుతారు యాజ్ బెన్నాష్ ఏం చెప్పాయంటే ఏమిటండి ఈ రోజుల్లో కూడా ఈ దేవుణ్ణి ఊరేగించడం ఏంటి అది నోరు మా మాట వస్తుందా అంటే దేవుడు మాట్లాడతాడా మాట్లాడిన దేవుని ఊరేగించడానికి ఈ ఊరేగించడానికి ఎవరు ఆక్షేపించాడు బెన్నాషర్ అవినీతి పరులైన కరప్టెడ్ రూలర్స్ని కరప్టెడ్ మినిస్టర్స్ని ఊరేగిస్తాంటే అంతకంటే చెడిపోయాడు దేవుడు అన్నాడు బెన్నాషర్ ఎదుట వాళ్ళకంటే మీరు తక్కువ వాళ్ళు అనుకోండి నేను తక్కువ వాళ్ళు అనుకోండి మీకు న్యూక్లియారిటీ కాంప్లెక్స్ వస్తుంది ఎదుట వాళ్ళకంటే మీరు ఎక్కువ వాళ్ళు అనుకోండి ఎక్కువ వాళ్ళు అనుకుంటే సుపీరియారిటీ కాంప్లెక్స్ రెండు చెడ్డ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎంత చెడ్డో సుపీరియారిటీ కాంప్లెక్స్ అంత చెడ్డ సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎంత చెడ్డో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంత చెడ్డ హనుమంతుడు చూడండి ఎంత బలమైన వాడు ఎంత బలం వచ్చడం బలమైన వాడు కొంచెం చదువు తక్కువ ఉందా వ్యాకరణంలో గొప్ప పండితుడు ఎక్కడ ఏ మాట వాడాలో ఎక్కడ ఏ శబ్దం వాడాలో కామ ఎక్కడ పెట్టాలో ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలో అన్నీ తెలుసు ఏ మాట ముందు మాట్లాడాలో ఏ మాట ముందు మాట్లాడకూడదు అన్న వ్యాకరణంలో మహాపండితుడు కొన్ని శారీరకంగా బుద్ధి వైభవం ఉంది హనుమంతుడికి కొన్ని శారీరకంగా బలమైన తక్కువ వాడా చాలా బలమైన అయినప్పటికీ చూడండి మనిషి ఎంత వినయంగా ఉండేవాడు హనుమంతుడు అంత వాడు అంత వినయంగా ఉన్నాడు కదా చదువు ఉంది బుద్ధి ఉంది దేహబలం ఉంది బుద్ధి బలం ఉంది రెండు బలాలు ఉన్నాయి హనుమంతుడికి బుద్ధి బలం ఉంది దేహబలం ఉంది రెండు బలాలు ఉన్నప్పటికీ వినయంగా ఉన్నాడు మనకు రెండు బలాలు లేవు ఆయన వినవలేదు మనం ఈ ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు రామాయణం చదివేటప్పుడు మరి ఎందుకు ఈ ఆలోచన ఇటువంటి ఆలోచన రావటం లేదనుకో మీకు రామాయణం చదవడం ఏంటి బెనిఫిట్ మీకు కొంచెం కాలం ఖర్చు అవుతుందంటే. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు వినయం లేని మనిషికి అసలు జ్ఞానం కలగనే కాదు. వినయం లేకపోతే స్త్రీకైనా సరే పురుషుడికైనా సరే వినయం లేకపోతే మనిషికి జ్ఞానం కలగదు. హనుమంతుడి మాటలో కూడా చాలా అలా సింపుల్గా మాట్లాడినా చాలా అర్థవంతంగా మాట్లాడే అలవాటు ఉండడానికి. ఆయన మొట్టమొదటిలో సీతమ్మను చూసి వచ్చి రాముడు దర్శనానికి వచ్చినప్పుడు సీతను చూశాను అంటారు మనం అయితే, మన మామూలు రాముడి దగ్గరికి వచ్చాడు సీతను చూశాను అంటాం మన మామూలు. హనుమంతుడు ఏమన్నా అంటే చూశాను సీతని అంటే సీతడు అనేప్పటికీ ఏమో కనిపించిందో కనపడదని రాముడు కంగారు పడతాడు. ముందు చూశాను అన్నమాట వాడు, ఎంత ఇంటెలిజెన్స్ నేను చూడండి కూడా. వ్యాకరణ శాస్త్రం తెలుసుకున్న వాళ్ళు లక్షణం, వ్యాకరణంలో మహాపండితులు. తిరిగి తిరిగి ఇక్కడికి వచ్చామండి, ఇప్పుడు మన ఆత్మే అయినప్పటికీ ఆత్మ అయితే ఆత్మను తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా మనకి. ఇది తెలుసుకోవాలని అనిపించేవాడు ఎవడు? ఆత్మ మనకు తెలియలేదు అనుకుంటున్నాం కదా, తెలియలేదు అనుకున్నాడు ఎవడు? మరి ఇన్ని ఆత్మలు ఉన్నాయా ఏమండి, ఇన్ని ఆత్మలు ఉంటాయా? ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నాడు, ఆత్మ నాకు తెలియటలేదు, తెలుసుకోవాలనుకుంటున్నాడు, తెలియటలేదు అనుకుంటున్నాడు, తెలియటలేదు కాబట్టి తెలుసుకోవాలనుకుంటున్నాడు. ఆయన పట్టుకోమన్నాం కదా, ఆయన ట్రై చేశారు మీరు. అంటే ఏమిటి ఆత్మను తెలుసుకోవాలని చెప్పేది కూడా మన అహంకారం. పునః సత్వగుణ అహంకారం అనుకున్నాం, రజస్సు సమస్య లేదు, సత్వగుణం అనుకున్నాం, సత్వగుణంతో కూడిన అహంకారం అనుకున్నాం. అంటే మీ ప్యూరిఫైడ్ థాట్ కాబట్టి సోదరు మహాశయ గారా, ఇప్పుడు మనందరం కూడా గంధంలో ఉన్నాం అనుకో, మనందరం కూడా ఇక్కడ ఏమనుకుంటున్నాం, బంధంలో ఉన్నాం, మోక్షంలో లేవు, బంధంలో ఉన్నాం అనుకుంటున్నాం. బంధంలో ఉన్నామని అనుకుంటున్నాం కాబట్టి మోక్షం కోరుతాం. ఇక్కడ మీరు ఆలోచించండి, ఈ ఒక్క పాయింట్ ఆలోచించండి. నిజంగా బంధంలో ఉంటే అది నిజమే కనుక అయితే ఎక్కడ పోతున్నది, మీరు ఎలా డిస్ట్రాక్ట్ చేయగలరు? అది నా ప్రశ్న. మనందరం మోక్షాన్ని కోరుకుంటున్నాం, ఇంకా కోరుకుంటున్నాం మోక్షాన్ని. బంధంలో ఉన్నాం అనుకుంటున్నాం, అనుకుంటున్నాం కాబట్టి మోక్షాన్ని కోరుతున్నాం. ఈ బంధంలో ఉన్న మాటే కనుక నిజమైతే అది ఎలా పోతుంది? ఈ ఒక్క ప్రశ్న మీరు సాల్వ్ చేయండి. ఈ బంధంలో ఉన్న మాట నిజమా అబద్ధం? అబద్ధం అయితే పోతుంది, నిజమైతే ఎలా పోతుంది? కానీ మీరు అబద్ధాన్ని పోగొట్టగలరు కానీ అంతే కదా, అబద్ధాన్ని పోగొట్టగలరు. ఇప్పుడు అది కదండి, ఇప్పుడు మనం అందరం ఇది కోడవిల్లు అనుకుంటున్నాం అనుకోండి. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? జిన్నూరులో ఉన్నాం. ఇది కోడవిల్లు అని అనుకుంటేనే కాదు, ఇది కోడవిల్లు కాదు జిన్నూరు అని ఎవడని తెలియపరచగలం మనకి. మనం కోడవిల్లు అనుకుంటాంటే అంటే ఇక్కడ జిన్నూరులోనూ కోడవిల్లు అనుకుంటున్నాం కాబట్టి అనుకుంటున్నాం, నిజం కాదు. మనం కోడవిల్లు ఉంటేనే ఇక్కడ నిజమైతే అది పోగొట్టలేదు, అది అది నిజమైతే మాట నిజమైతే అనుకోవడం అబద్ధం కాబట్టి ఎవరైనా చెబుతాడే పోతాం అంతే కదండి. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? జిన్నూరులో ఉన్నాం. కానీ అనుకోవటం ఏమనుకుంటున్నాం? గోడవిల్లో ఉన్నామని అనుకో, జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ అనుకుంటున్నాం కాబట్టి అది అబద్ధం, మనం అనుకునే అబద్ధం కాబట్టి గురువో దేవుడో చెబుతాడే పోతాం. అది నిజం అనుకోండి అది ఎలా పోతుంది అసలు? అది ఇప్పుడు మనం బంధంలో ఉన్నమాట నిజమే అనుకోండి, అసలు బంధంలో ఉన్నామని అనుకుంటున్నాం. ఇది నిజమే కనుక అయితే అబద్ధం కాబట్టి ఇది పోతుంది, నిజమైతే ఎలా పోతుంది? అంటే నిజం అసలు మనిషిని బంధిస్తున్నా, అబద్ధం బంధిస్తాం కానీ నిజం ఎప్పుడు మనిషిని బంధించదు? నిజం కూడా మనిషిని బంధిస్తాంట, నిజాన్ని మనం తెలుసుకోవడం ఎందుకు అసలు? మీరు ఇందులో సాధనలో పని సాధనతో పని ఏంటి మీరు ఇక్కడ చెప్పండి? అసలు ఇక్కడే మీకు మీ క్లూ ఇక్కడ రావాలి, మీరు ఈ క్లూ ఇక్కడ పట్టుకోవాలి. మనందరం మోక్షాన్ని ఎందుకు కోరుతున్నాం? మన ఆత్మే మన మోక్షంలో ఉన్నాం కదా, మోక్షంలో ఉండగా మోక్షాన్ని ఎందుకు కోరుతున్నాం? మీరు ఈ సబ్జెక్ట్ తెలిసి రాముడు గొప్పవాడు, కృష్ణుడు గొప్పవాడు, రమణ మహర్షి గొప్పవాడు, రామకృష్ణ పరమహంస గొప్పవాడని మీరు ఇలా తిరుగుతూ ఉంటారండి. అంటే ఏంటి, బుద్ధికి పని చేయడం మానేసి అలా తిరుగుతామని? కొంతమంది పాపం వాళ్ళకి డబ్బులు ఉండవు, ఆరు మా చుట్టాలని ఆయన పాలకులు అద్దె పెట్టించారు ఆరు మా చుట్టాలని ఈ డబ్బులు ఆ చుట్టాలు తేలి చెప్పుకుంటారు వాళ్ళు చిరేడు చచ్చిరేడు తినేసి ఎందుకండి ఇది గృహపడి డబ్బు ఆడుతున్నారు పాపం సరిగ్గా 300 ఎకరాల మేనమా కొడుకు జ్ఞాపకం వస్తుంది ఆడిచ్చింది ఆడిచ్చేది ఉంది ఇది పుచ్చుకునేది ఉంది ఏముండదు ఏంటి మీరు గ్రహించవలసిన పాయింట్ ఒకటి అండి ఇక్కడ ఎందుకు మీరు అలా అంటే మీకున్న అంతకంటే మీరు ఆడి గురించి స్మరించమని మీరు 4 రూపాయలు సంపాదించుకోండి మీరు సంపాదించుకోండి మానేసి నా మేనమా కొడుకు 300 ఎకరం ఉందంటే మీ మేనమా కొడుకు మీకు సహాయం చేస్తారో చస్తారు ఎందుకు మీరు ఇలా కాలాన్ని ఖర్చు పెడతారు అది మీరు ఇప్పుడు సాధన ఏం చేస్తారంటే బంధం బంధం అనేది అబద్ధం అనేది ఇప్పుడు మనం అందరం బంధం ఉన్నాను అనుకుంటున్నాం ఇదే కానీ నిజమైతే అలా పోతుంది ఇప్పుడు వచ్చేవారు టైం లేదు వచ్చేవారు ఆలోచించండి ఇదే ఈ బంధమే కనుక నిజమైతే అలా పోతుంది నిజమైతే పోదే అది నిజమైతే అసలు అది బంధమే కనుక నిజమైతే మన సుఖాన్ని వాళ్ళకన్నా దుఃఖం ఇవ్వదే నిజం సుఖాన్ని ఇస్తుంది అబద్ధం దుఃఖాన్ని ఇస్తుంది నిజం అనేది సుఖాన్ని ఇస్తుంది అబద్ధం అనేది దుఃఖాన్ని ఇస్తుంది నిజమే కనుక దుఃఖాన్ని ఇస్తా నిజం ఎందుకు మనకు అసలు రమణ మహర్షి గారి దగ్గర కూర్చుని ఎవరైనా కూర్చుని ఏమన్నా ఢిల్లీలో ఎలా జరుగుతుందండి వాషింగ్టన్లో ఎలా జరుగుతుంది మాస్కోలు ఈ పరిణామం లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలా వచ్చినాయి మాస్కోలు అని ఎవరు భగవాన్ దగ్గర ఎలా చెప్పారట భగవాన్ అన్నారట ఏమయ్యా మాస్కోలు ఎలా జరుగుతుంది అంటున్నావు ఢిల్లీలో లేటెస్ట్ డెవలప్మెంట్ ఇది లేటెస్ట్ న్యూస్ అంటున్నావు ఇది ఇదంతా అంటున్నావు ఆ సమస్యలను మాస్కోలో సమస్యలను కానీ వాషింగ్టన్లో సమస్యలను కానీ న్యూఢిల్లీలోని సమస్యలు కానీ నీకు పరిష్కరించగలిగే అవకాశం నీకు పరిష్కరించే శక్తి నీకు ఏమైనా ఉందా అని అడిగాట అవి నాకు లేదని బాబు లేని దానికి ఎందుకు అయ్యి టైం చేస్తుంది నీకు పరిష్కరించే శక్తి ఉంటే నువ్వు దాని మీద కొంత టైం డివర్చే తప్పలేదు నీకు ఎందుకు ఇక్కడ కూర్చుని ఢిల్లీలో అక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉన్నారు నీ ఇంట్లో కూడా నువ్వు పరిష్కరించుకోలేవు నీ సమస్యలు ఏంటి నువ్వు పరిష్కరించుకోలేవు పోయి ఢిల్లీలో గొడవ పరిష్కరించగల శక్తి ఉంటే నీకు అది ఉంటే నువ్వు ఆలోచించు తప్పుడు ఎందుకు నువ్వు ఇలా టైం వేస్ట్ చేస్తావు అసలు నువ్వేం పరిష్కరించగలవు ఢిల్లీ ప్రాబ్లమ్స్ పరిష్కరించలేవు ఎందుకు ఢిల్లీ ప్రాబ్లమ్స్ గురించి అస్తమాన్ని ఇక్కడ ఆలోచిస్తావు కాలం సంతకనట కృష్ణుడు ఏమన్నా అంటే గీతలో ఈ ప్రపంచం అనిత్యం అన్నాడు అశాశ్వతం అన్నాడు దుఃఖాలయం అన్నాడు ఈ ప్రపంచాన్ని దేవాలయం అని చెప్పలేదు అని దుఃఖాలయం అన్నాడు ఈ ప్రపంచాన్ని మన కళ్ళకు కనిపిస్తుంది ఈ ప్రపంచాన్ని అని దేవాలయం చెప్పలేదు దుఃఖాలయం అన్నాడు ఈ కృష్ణుడు వేసిన ఎగ్జిట్టించి నా సొంతం కాదు మరి ఈ ప్రపంచం నిజమైతే ఈ ప్రపంచం కనుక నిజమైతే దుఃఖాన్ని ఎందుకు తీసుకొస్తుంది అంటే ఎప్పుడైతే ఈ ప్రపంచానికి దుఃఖం అన్నాడో అబద్ధం తెలుస్తుంది అబద్ధం నుంచి దుఃఖం వస్తుంది నిజం నుంచి దుఃఖం రాదు ఇంత సువిశాలమైన ప్రపంచాన్ని పట్టుకుని ఇదంతా దుఃఖాలని అన్నాడు అశాశ్వతం అన్నాడు అశాశ్వతం అని చెప్పేసి ఆగిపోయి 2 ఎగ్జెక్టివ్స్ వాడాడు 1 ఎగ్జెక్టివ్ ఇది పెర్మనెంట్ కాదన్నాడు 2 ఎగ్జెక్టివ్ ఏంటంటే ఇది అశాశ్వతం అన్నాడు 2 ఎగ్జెక్టివ్ దుఃఖాలయం అన్నాడు అంటే ఏంటి ఈ ప్రపంచం అంతా దుఃఖాలయం ఈ ప్రపంచం అబద్ధం కాబట్టి దుఃఖాలయం ఈ ప్రపంచం నిజమైతే దుఃఖాలయం ఎలా అవుతుంది ఆత్మ నిజం ప్రపంచం అబద్ధం ఆత్మే కనుక నిజమైతే అందులో దీనికి శాంతి వస్తుంది కానీ అశాంతి రాదు భగవాన్ దగ్గర ఒక వచ్చి కూర్చుని భగవాన్ దగ్గర అన్నారట ఏమన్నా స్వామి ఈ ప్రపంచాన్ని ఏదో ఉద్ధరించాలనుకుంటున్నాను ఈ ప్రపంచాన్ని బాగు చేయాలనుకుంటున్నాను అది భగవాన్ అన్నారట ఈ ప్రపంచం ఎప్పుడు నేను అడిగిందో బాగు చేయమని ఈ ప్రపంచం అసలు నేను ఎప్పుడైనా అడిగిందని నన్ను బాగు చేసి పెట్టాను సోదర మహాశైలరా ఇందులో ఒక రహస్యం మీరు ఆలోచించండి ఇందిరాగాంధీ కానీ ఎన్టీ రామారావు కానీ మీరు కానీ నేను కానీ ఇంకో సోక్రటీస్ కానీ ఎవరైనా సరే ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి మీరు ఈ లోకానికి ఉపకారం చేయాలంటే చేయలేరు మీరు చేయలేరు నేను చేయలేను ఎన్టీ రామారావు చేయలేడు ఇందిరాగాంధీ ఎవరో చేయలేరు ఒక ఎవరో చేయగలరంటే మీరు మిమ్మల్ని మీరు ఎంత పవిత్రం చేసుకోగలిగారో అంతవరకు ఈ లోకం బాగుపడుతుంది మామూలుగా లోకాన్ని మీరు ఎన్నడు ఉద్ధరించారు మీరు ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ఎంత పవిత్రం చేసుకోగలిగారో అంతవరకు లోకం బాగుపడుతుంది మిమ్మల్ని మీరు పవిత్రం చేసుకోవడం మానేసి లోకాన్ని బాగు చేయాలనుకుంటే ఎప్పటి వల్ల లోకాన్ని బాగు చేయలేడు ఎప్పుడు లోకం బాగుపడదు ఇప్పుడు జ్ఞానం ఉన్నాడనుకోండి జ్ఞానం మీకు ఏమనిపిస్తుంది జ్ఞానం ఏం పని చేయడం లేదు కదా లోకానికి ఆడవల్ల ఉపకారం ఏంటి అనిపిస్తుంది జనరల్గా ఇది రమణ మహర్షిని ప్రశ్న అడిగారు ఏమండి మీరు కూర్చున్నారు ఏం పని చేయటం లేదే అని ఎవరు అడిగారు వాడు భగవాన్ మాట అన్నారు ఫ్యాన్ స్పీడ్గా తిరిగే ఫ్యాను ఆకులు కనపడు అది తిరగటలేదని లెక్క అని అది
మీరు మీ ఇంటికాడ ఫ్యాన్ మీ ఇంటికాడ ఈ పెట్టేది చూడండి రాత్రి ఇవాళ సాయంత్రం ఇంటికాడ అందరూ ఫ్యాన్ వేసి ఫుల్ స్పీడ్ పెట్టండి. ఇవాళ మీరు అందరూ ఇంటికెళ్ళి చూడండి మీ ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టండి. గాలి వేస్తా ఉంది కానీ ఆకులు కనపడదు, గాలి వేస్తా ఉంది ఆకులు కనపడదు. అయితే ఫ్యాన్ తిరగటం మీకు ఆకులు కనపడతాను, ఫ్యాన్ తిరగటలేదు. జ్ఞాని చేసే పని అలా ఉంటుంది, మీ కళ్ళకు కనపడదు. అజ్ఞాని అనుకుంటాడు నేను ఈ ఉపకారం చేశాను వీళ్ళందరూ అనుకోవాలి. జ్ఞాని అలా అనుకోడు, ఇంకే తానకంటే వేడిగా మిమ్మల్ని చూడ అసలు అంటే అనుకునే సమస్య లేదు. జ్ఞానికి ఇతరులు లేరు, అజ్ఞానికి ఇతరులు ఉన్నారు, జ్ఞానికి ఇతరులు లేరు. అదర్స్ అనేది జ్ఞాని డిక్షనరీలో లేరు. అంటే మనం అందరం ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి అందరూ బంధంలో ఉన్నామని, అంటే బంధంలో ఉన్నాం కాబట్టి మోక్షం కావాలి, మోక్షం కావాలి, మోక్షం కావాలి. మోక్షం మోక్షంలోనే మనం ఉన్నాం. మనం మోక్షాన్ని కోరేటప్పుడు కూడా మనం మోక్షంలోనే ఉన్నాము. ఇది జ్ఞాపకం ఉంచుకోండి, మోక్షాన్ని మనం కోరేటప్పుడు కూడా మోక్షంలోనే ఉన్నాము. మోక్షాన్ని కోరేటప్పుడు కూడా మనం మోక్షంలో ఉన్న మాట అబద్ధం అయితే మోక్షంలో మోక్షం రానే రాదు. మోక్షం మనం కోరే టైంలో కూడా నిజంగా మనం మోక్షంలో లేకపోతే అది మోక్షం నిజం కాదు. మీకు ఏదైనా అధికారం ఉందనుకోండి, అధికారం ఇచ్చే భోగాన్ని అధికారం ఇస్తుంది, ఆత్మనిచ్చే శాంతి అధికారం ఇస్తుంది. మీరు ఏ పదవి సంపాదించారనుకోండి మాటలకి, ఆ పదవిచ్చే గౌరవము లేదా పదవిచ్చే అధికారం మీకు ఇస్తుంది, అంతేకాని శాంతిని ఎలా ఇస్తుంది? ఆ పదవి చేత కదా పని. చిన్న రహస్యం చూపుతాను మీరు మనసులో పెట్టుకోండి, ఈ జన్మకైనా మరొక జన్మకైనా రాగం అన్నవాడికి రోగం వస్తుంది. రాగం ఉన్న ప్రతి మనిషికి రాగం ఎప్పటికైనా రాగం ఎందుకంటే రోగంలో దొరుకుతుంది. జ్ఞానం కలగకపోవడానికి కూడా రాగమే కాదు, మనకు చావు ఉంటే భయం ఏంటని కూడా రాగమే కాదు. ఈ మధ్య బీమారం తాలూకాలో ఒక అతనికి మరణం వస్తుందని అనుకున్నాడు ముసలాయన. ముందు గాలి వదిలేమ్మండి, గాలిలో వదిలేండి, బేరం ఇచ్చేయండి, ముందు బేరం ఇచ్చేది, బేరం ఇచ్చేస్తే దెబ్బతిపోతాడు పోనీ అక్కడే అదే ఏమోషన్ అనమాట. రామకృష్ణపురం అని చెప్పారు కొంతమంది బద్ధజీవులు అని అంటారు అక్కడ. వాళ్ళు మామూలుగా ఈ చేపలని రాళ్ళ మీద రాజేసిన వాళ్ళకి మోక్షం సమస్య ఇంకా లేదన్నారు. ఈ చేపలను చూడండి రాళ్ళ మీద రాస్తూ ఉంటారు పులుసులు. అలా చేపను పావినట్టు పావేసిన, అలా చేపను పావినట్టు పావేసిన వాళ్ళకి బద్ధ జీవులు అన్నాడు వాళ్ళకి మోక్షం సమస్య లేదు. అక్కడ వాడు బట్టను రాళ్ళ మీద వేసి కొడుతూ ఉంటాడు, ఆ బట్ట మీద కోపం కాదు, ఆ బట్టను శుభ్రం చేయాలి. రాకలి వాడు రాతిని బాధేస్తాడు బట్టను, ఇంకేదంటే ఆ బట్టను చింపేద్దామని బట్టను చింపేస్తాడని చింపేద్దామని బట్టను కొడుతున్నాడు రాతి మీద, ఆ బట్టను శుభ్రం చేయాలి. అదే ఒకడికి కష్టాలను పెట్టేటప్పుడు కూడా ఈశ్వరుడు ఆ పరిస్థితులు పెట్టేటప్పుడు కూడా వాడిని బాగు చేసి వాడిని పవిత్రం చేసి వాడిని ఉన్నతిని చేద్దామని కానీ వాడిని నాశనం చేద్దాం అంటాడు. ఆ బట్ట మీద దుమ్ము దులిపేయడానికి కొడుతున్నాడు కానీ ఆ సాకలవాడు రాతి మీద బట్టను చింపేయడం కోసం ఆ సాకలవాడు కొడుతున్నాడు. ఈ ఆదివారం సత్సంగాల యొక్క లక్ష్యం ఏమిటంటే ఏ రూపంలో కూడా సఫరింగ్ లేకుండా ఉండాలి. మీరు ఏ రూపంలో కూడా బాధ రానివ్వదు. మీరు మోక్షం మోక్షం పొందాలి, మోక్షం కోసం ప్రయత్నం చేసేవారు కూడా సఫరింగ్ ఉన్నట్టు. ఒక్కళ్ళు మీరు నుంచి సఫర్ చేయాలి, అది అన్నం తినకూడదు, అసలు అన్నం తినకూడదు, అగ్నిలో నుంచోవాలి, లేకపోతే రోడ్డు మీద నుంచి తపస్సు చేయాలి, లేదా గాలి ఆపి చేయాలి, అది సఫరింగ్. సఫరింగ్ సమస్య లేదు ఇక్కడ. అన్నం తినాలంటే కంచం ఉండాలి, అన్నం ఉండాలి, కూర ఉండాలి. అన్నం తినాలంటే కంచం ఉండాలి, అన్నం ఉండాలి, కూర ఏది ఉండాలి. అంత కష్టం కూడా దీనికి అక్కడ. మంచినీళ్ళు తాగాలంటే ఇక్కడ గ్లాస్ ఏదో ఉండాలి ఆధా. మంచినీళ్ళు తాగాలంటే గ్లాస్ ఉండాలి. అంత కష్టం ఇక్కడ ఇక్కడ మంచినీళ్ళకి దాహం ఎలా ఉంటుందో తెలుస్తుంది. అది మంచినీళ్ళకి దాహం ఎలా ఉంటుందో తెలుస్తుంది. జ్ఞానికి దుఃఖం ఎలా ఉంటుంది. కానీ మంచినీళ్ళు ఎప్పుడైనా దాహం దాహం వేస్తాయండి మంచినీళ్ళకి. మంచినీళ్ళు చెప్పిన దాహం పెట్టిన చూశారు మీరు నటాడు ఏంటండి ఎవరు. మీకు దాహం వేస్తుంది కానీ మంచినీళ్ళు చెప్పిన దాహం వేస్తుంది. మంచినీళ్ళకి ఎలాగైతే దాహం వేయడు జ్ఞానికి దుఃఖం లేదు. పని మీరు రోజు టిఫిన్ చేసుకుంటున్నారు అన్నం వండుకుంటున్నారు ఆ మాత్రం శ్రమ కూడా పట్టడం నాకు ఇష్టం లేదు. మోక్షం పేరు మీరు ఇంటికే టిఫిన్ చేసుకుంటున్నారు భోజనం అన్నం వండుకుంటున్నారు ఆ పెయిన్ కూడా అది కూడా అది కూడా ఇక్కడ ఆ మాత్రం సఫరం కూడా. మీరు కూర్చోవడం కూడా టెన్షన్లో కూర్చోద్దు. మీరు ఇంటికాడ ఎలా కూర్చుంటున్నారు అలా అది తీసుకు ఎలా టెన్షన్లో ఇక్కడ కూర్చోవద్దు. కూర్చోవడంలో కూడా టెన్షన్ అవుతుంది ఆ శ్రమ కూడా మీరు పడద్దు. ఇంకా కాఫీకి మీకు పాలు కావాలి కాఫీ పొడి కావాలి కింద ఫైర్ కావాలి దీనికి ఏం అక్కర్లేదు. అది అది మీకు పాలు ఉండాలి కాఫీ పొడి ఉండాలి కింద ఏమి ఫైర్ ఉండాలి గ్యాస్ లేకపోతే కర్ర కర్ర దీనికి ఏం అక్కర్లేదు. మీరు ఎందుకు బాధపడిపోతున్నారు. మీరు ధ్యానం చాలా గొప్పదని అనుకుంటున్నారు చెయ్యండి. ధ్యానం కూడా ద్వైతమే ఇవర్ క్రియేషన్ మెడిటేషన్ ఆల్సో ఇస్ ఇవర్ క్రియేషన్. ధ్యానం గొప్పదని మీరు అనుకోవచ్చు గొప్పది అయ్యి ఉండొచ్చు అది కూడా ద్వైతమే. ఉన్నది ఒకటే వస్తే అయితే దేని ధ్యానిస్తారు. మీరు ఆత్మ అయినప్పుడు మీరు దేని ధ్యానం చేసేది ఏంటి. ఇది ఆడంబర విషయాలకి టైం ఏం ఖర్చు పెట్టద్దు. ఆడంబరానికి ఏం టైం ఖర్చు పెట్టదు. మన స్వరూపానికి దూరం చేసేది ఆడంబరం మోస్ట్ న్యాచురల్గా ఉండండి. మీరు న్యాచురల్గా ఉండండి సింపుల్గా ఉండండి మీకు జ్ఞానం వచ్చేస్తుంది. మీరు న్యాచురల్గా ఉండండి సింపుల్గా ఉండండి అంటే జ్ఞానం మిమ్మల్ని వరిస్తుండే రావటం ఏంటంటే జ్ఞానం మిమ్మల్ని వరించి 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 మీ మీద పరసం వస్తుంది. న్యాచురల్గా ఉండండి సింపుల్ అంతకంటే ఏమి అయితే ఏమండి. మరి ఈ శాస్త్రాలు నేను చెప్పినాయి కదా అన్ని సాధనలు చెప్పినాయి కదా ఇన్ని సాధనలు చెప్పినాయి కదా మరి పురాణాల్లో మాటలేంటి ఉపనిషత్తుల్లో మాటలేంటి వేదాల్లో మాటలేంటండి మరి ఇదంతా ఏమిటని మీరు అడగచ్చు. కానీ పైకి ఇక్కడ గౌరవానికి అడగపోయి మీ మనసులో మీకు ఈ ప్రశ్న ఇంటికి వెళ్ళిన రావచ్చు. ఈ వేదాల్లో చెప్పినా ఉపనిషత్తుల్లో చెప్పినా బైబిల్లో చెప్పినా భగవద్గీతలో చెప్పినా అంతా కూడా మీరు కల్పించగలది విడిచిపెట్టడం మీరు కల్పించకుండా మిమ్మల్ని విడిచిపెట్టమని చెప్పడం కోసం ఆ సాధనం అనిపి మీరు కల్పించుకున్నది నేను ఎమోషన్ వస్తుంది అలా ఆవేశం అంటే నాకు ఆలోచన తక్కువగా ఉన్నాను నాకు ఆలోచన తక్కువగా ఉంటుంది ఉంది కాబట్టి ఆవేశం మీ పుస్తకాల్లో చెప్పిన మాటలు నేను కాదంటే లేదు మీరు కల్పించుకున్న గొడవ మీ చేత విడిచిపెట్టించడం కోసం ఈ సాధన ఇలాంటి కల్పన పోతుంది కానీ నిజం పోతుందా. ఎక్కడైనా కల్పన పోతుంది కానీ ఈ నేచురల్ ఇది మీరు లాజిక్ మీరు ప్రశ్నించుకోండి కల్పన పోతుంది. నాకు 40 మంది నాకు మెజార్టీ ఉంది నాకు మెజార్టీ ఉంది నాకు బేబీ మెజార్టీ ఉంది అంటున్నాడు భాస్కర్. అది ఎన్నిసార్లు చెబుతాడు మెజార్టీ ఉన్నాడు అది కల్పన అంతే పోతుంది. అది మీరు కల్పన రోజు రిపీట్ చేస్తూ ఉండదు నిజం చేయలేదు మీరు కల్పన. ఇది ప్రిటెండర్ చీఫ్ మినిస్టర్. అది సాధన ఎందుకు నిజమైతే నిజం సాధన ఎలా గడ్డిస్తుంది. నిజాన్ని సాధన మీరు చేసే సాధన నిజాన్ని గంటేస్తుందా. అంత సాధనకి ఎంత గొప్పతనం ఉందా సత్యాన్ని గంటేసి చెప్తుందా సాధన మీ సాధనకి. ఈ ఉపనిషత్తులు మీ వేదాల్లో చెప్పింది ఏమిటి? లేకపోతే బైబిల్లో చెప్పిందని మీరు కల్పించుకున్నది విడిచిపెట్టించడం కోసం మీ చేత సాధన. జాతి ఏంటిది సాధన? అది మీలో నేర్చుకుని బయటికి తీసేస్తాను అనుకుంటున్నారా? మీరు తీసి సాధనలు నిజాన్ని అబద్ధం చేయగలరా? సాధన మీరు కల్పించుకుంటే కాల్ చేయటం కోసమే సాధన. ఏంటి వీళ్ళ నాన్నగారు ఏం చెప్పారు ఇంటికి వెళ్ళిన తర్వాత అని మీరు అనిపించి ఏం కనపడదు. నేనేం కథ చెప్తాను వీళ్ళు మీరు ఇంటికి వెళ్ళనుకోండి నాన్నగారు ఏం చెప్పారు వీళ్ళని మీకు ఏమీ కనపడదు. వాళ్ళ చేతం మధ్య గారు లక్ష్మణ్ అని చెప్పారు నాన్నగారు అని చెప్పాను కదా మీరు ఇంటికి వెళ్ళి వెంటనే చెప్పగలరు. కానీ మీరు ఏం చెబుతారు మీరు ఇంటికి వెళ్ళి? నా మాట చెప్పలేదు కదా మీకు. అబద్ధం అంటే ఏంటి మీకు కలిసి వచ్చింది ఏంటి? మీ జిన్నూరులో 6,000 జనాభా ఉన్నారండి అనుకోండి మాట వస్తుంది. 6,000 జనాభా ఉన్నారని సంగతి నాకు తెలియదు అంటే మాత్రం చేసి నాకు నష్టం ఏంటంటే మీరు ఎందుకు ఆలోచించడం? జిన్నూరులో 6,000 మంది జనాభా ఉన్నారు కానీ నాకు తెలియదు అనుకుంది 6,000 మంది జనాభా ఉన్నారన్న సంగతి ఏంటి? నాకు వచ్చి నష్టం ప్రధానం కాని విషయాలకి జీవితం అంతా మనం మన డబ్బు మన శక్తి మన యుక్తి అంతా ప్రధానం కాని విషయాలు తప్పదు. చివరికి మన జీవితం మిగిలేదు పొల్లు. మీకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నాయి కదా, ఎంతకంటే వయసు ఉండదు. ఒకసారి వెనక్కి తిరగండి, మీరు వెనక్కి తిరిగి 70 ఏళ్ళు మనం ఏం చేశాం జీవితంలో అంటే ఏం కనపడదు. శాంతి.